అన్న కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం ఏం వింటున్నాం రయాన్ష్? ముగ్గురు మాంత్రికులు. లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగిందో ఒక్కసారి రివైజ్ చేద్దామా? అన్నలు కోరిన విధంగా పింగళుడు ఆ ఓడ సరంగుకు తన ఇంటిలో ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరిస్తాడు, అంటే ఇంట్లోకి రావడానికి ఫుడ్ కూడా ఇస్తాడు. ముందు అనుకున్న ప్రకారం ఓడ సరంగు తన అనుచరుల సహాయంతో పింగళుణ్ణి బంధించి తన పడవ మీదకి తీసుకుపోయాడు. అన్నలిద్దరూ ఇంటికి వచ్చి తల్లిని కొట్టినరు. మళ్ళీ కొట్టి ఆ పింగళుడు తెచ్చిన ధనాన్ని, ఆ మహత్తుగల సంచిని కూడా తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది ఈ పాడ్కాస్ట్లో విందాం. జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి ఎంతో ఆత్రంగా పింగళుడు తెచ్చిన ధనపు సంచి మూత విప్పి అందులో గల బంగారాన్ని, వెలలేని మణి ముత్యాలను చూసి మూర్చపోయినంత పనిచేశారు. పింగళుడు ఏదో కొంత ధనం సంపాదించుకొచ్చాడనుకున్నారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఆ డబ్బులు తెచ్చాడని మాత్రం వాళ్లకు కలలో కూడా అనుకోలేదు. ఈ దెబ్బతో మన దరిద్రమే కాక అటు ఇటు 7 తరాల దరిద్రం కూడా తీరిపోతుందిరా అన్నాడు జీవదత్తుడు. అవునరా అన్న, అవును. మన దగ్గర ఇంత డబ్బు ఉన్నదని తెలిస్తే ఈ అవంతి నగరపు రాజుగారే మనకు పిల్లల్ని ఇచ్చేందుకు మంత్రితో సహా బయలుదేరి మన ఇంటికి వస్తాడు అన్నాడు లక్షదత్తుడు ఉత్సాహంగా. కొడుకులిద్దరూ ఈ విధంగా మాట్లాడుకోవడం విన్న తల్లికి వాళ్ళ మీద ఎక్కడ లేని వాత్సల్యం పుట్టుకొచ్చింది, మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ నిమిషం వరకు వాళ్ళిద్దరూ తనను తిట్టి కొట్టిన సంగతి మర్చిపోయామే. అయితే నాయనలారా, మీరిద్దరూ ఒక పని చెయ్యండి, పూర్వంలాగా ఉన్న డబ్బంతా ఇలా దురలవాట్లకు ఖర్చు పెట్టక హాయిగా పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళు కండి, నేను మీ వద్దే ఉండి కాలం వెళ్ళబుచ్చుతాను అన్నది. తల్లి ఇలా అనేసరికి కొడుకులిద్దరూ పాముల్లాగా బుసలు కొట్టి చుర్రుమంటూ లేచారు. ఏం, మేం కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, లేకపోతే బైరాగుల్లా తిరుగుతాం. ఆ సంగతి నీకెందుకే ముసల్దానా? నీకు మా మీద ఏమాత్రం ప్రేమ లేదని మాకు తెలుసు. నీకు మొత్తం కూడా ఆ పింగళుడంటేనే ఇష్టం. కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని మోసగించి ఈ మా తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా తీసుకున్నావు, ఇప్పుడు ఈ డబ్బును కూడా తీసుకుందామనుకుంటున్నావా? నీ పప్పులే ముడుకవు అన్నారు. అది మీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి కాదు కదరా, పింగళుడు కష్టార్జితం కదా, దాన్ని ఎలాగో మీరు పంచుకోబోతున్నారు కనుక నేనేమీ చేయగలిగింది లేదు. నేను కోరేదల్లా ఆ మహత్తుగల సంచి నాకు ఇవ్వండిరా, అది నా దగ్గర ఉంటే మీరు కావలసినప్పుడల్లా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినటువంటి విందు భోజనం చేసి వెళ్ళవచ్చు. నేను కూటికి ఇక్కడ నేను ఎవరిని అడుక్కోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను బిచ్చగత్తలాగా మారాల్సిన అవసరం కూడా ఉండదురా, దయచేసి నాకు ఇవ్వండిరా, ఇంత కొంచెం ముద్ద పెట్టండిరా అన్నది తల్లి. నువ్వు ముమ్మాటికి నా తల్లివి కావు, అలాంటప్పుడు నువ్వు బిచ్చమెత్తితే నాకేం అన్నాడు జీవదత్తుడు అసహ్యంగా. అంతేరా అన్న, అంతే. మన అయ్య ఆస్తిని దాచి చిన్న కొడుక్కి మూటకట్టి ఒప్పజెప్పాలని చూస్తున్న మనిషి మనకు తల్లి ఎలా అవుతుంది అన్నాడు లక్షదత్తుడు. ఇక వాళ్లతో వాదించి లాభం లేదని తల్లి నిస్పృహ చెందింది, గోడకు అలాగే కూర్చుంది. జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి పింగళుడు తెచ్చిన ధనాన్ని భాగాలు వేసుకున్నారు. ఆ పని ముగిసిన తర్వాత మహత్తుగల సంచి గురించి వాదన ప్రారంభమైంది. అన్నదమ్ములిద్దరు కూడా ఆ సంచి నాకు కావాలంటే నాకు కావాలని పొట్లాటలు దిగారు. అది క్రమంగా ముదిరి హద్దులు దాటి ఒకరి గొంతు ఒకరు పట్టుకునే దశ వరకు వచ్చింది. తల్లి వారిద్దరినీ కూడా సమీపించి బతిమిలాడింది. నాయనలారా, మీరు కొట్లాడుకోకండిరా, అనవసరంగా మీకు మీరే హాని కలిగించుకోకండిరా. మీరు నన్ను ఎంత అసహించుకున్నా మీరు నా పిల్లలు అన్న సంగతి నేనెలా మర్చిపోగలను. మీరు కాస్త ఆలోచించండిరా, ఆ సంచి నా దగ్గర ఉంచండి, అప్పుడు మీరు దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నది. సంచిలో నా వంతు నేను పుచ్చుకుంటాను అంటూ జీవదత్తుడు వంటగదిలోకి పరిగెత్తి కత్తిపీట తీసుకొచ్చి సంచిని అడ్డంగా కోయబోయాడు. కానీ తల్లి అతడికి అడ్డుపడి, నాయనా జీవదత్త, ఆ పని చెయ్యకు. ఒకసారి గనక నువ్వు దాన్ని ముక్కలు చేసావో దానిలో ఉన్న మహత్తంతా పోతుంది. దాన్ని ఎవరో ఒకరు మొత్తంగా వాడుకోవాల్సిందే, కానీ ముక్కలు చేసి వాడుకోవడానికి సాధ్యం కాదురా అన్నది. అయితే ఆ సంచి నాకే కావాలి అన్నాడు లక్షదత్తుడు. ఛీ వెదవా, నేను ఇంటికి పెద్దవాణ్ణి కాబట్టి ఆ సంచి నాకే కావాలి. ఇలాంటి మహత్తుగల సంచిలన్నీ ఏ వస్తువు ఉన్నా కూడా పెద్ద కొడుక్కే ఇవ్వాలరా, అలరా శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తున్నాయి అన్నాడు జీవదత్తుడు. ఈ విధంగా ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆ గొడవ ఆ రాత్రి పట్టణంలో గస్తీ తిరుగుతున్నటువంటి అవంతీనగర సైనికుల ఒకడు విన్నాడు. అతడు ధనం సంగతి, మహత్తుగల సంచి సంగతి మొత్తం తెలిసిపోయింది. అతడు సూర్యోదయం వేళకే రాజుగారి దగ్గరికి వెళ్ళి తను విన్న సంగతి మొత్తం కూడా ఆయనకు చెప్పేశాడు. అసలే అవంతి నగర రాజు పరమ పిసినిగొట్టు. అలాంటి వాడికి ఈ రహస్యం తెలిసేసరికి ఎక్కడ లేని దురాశ పుట్టుకొచ్చింది. ఆయన వెంటనే తన దండనాయకుణ్ణి పిలిపించి ఆ అన్నదమ్ములను, ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను పూచిక పుల్లతో సహా మొత్తం తీసుకొచ్చి మన ఆస్థానానికి ఇచ్చేటట్టు చేయండి అన్నాడు అని ఆజ్ఞాపించాడు. దండనాయకుడు భటులను వెంట వేసుకొని జీవదత్తుణ్ణి లక్షదత్తుణ్ణి పోయి పట్టుకున్నారు. తరువాత ఇల్లంతా గాలించి ధనాన్ని, ఆ మహత్తుగల సంచిని కూడా తెచ్చుకున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లను ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నీ మూటలు కట్టి బల్ల మీద ఆ రాజస్థానానికి చేరవేశారు. జీవదత్తుడు లక్షదత్తుడు కూడా రాజుతో జరిగిన సంగతి ఏమిటో చెప్పడానికి నిరాకరించారు. కానీ రాజు భటుల చేత 4-5 కొరడా దెబ్బలు కొట్టించేసరికి వాళ్ళిద్దరూ మొదటి నుంచి జరిగిన కథ మొత్తం కూడా పూసగుచ్చినట్లు రాజుకు చెప్పేశారు. అయితే ఈ ఆస్తి మీద కాదన్న మాట అంటూ అయితే ఈ ఆస్తి మీది కాదు అన్న మాట అని రాజు ఏం చేసిండు, సంతోషంగా నవ్వి, రాజ్యంలో హక్కుదారులంటూ లేకుండా ఉన్న ఆస్తి మొత్తం కూడా న్యాయశాస్త్రరీత్యా నాకే చెందుతుంది. మీరు మీ తమ్ముడు అని చెప్పబడేటువంటి ఆ పింగళ్ళుని బానిసగా అమ్మేశారు కనుక ఇక అతడికి ఈ ఆస్తి పైన ఎలాంటి హక్కులు లేవు. ఇక మీ ఇద్దరి సంగతి, మీరు మీది కాని ఆస్తిని రహస్యంగా పంచుకునేందుకు ప్రయత్నించినందుకు గాను 20 కారాగార శిక్ష విధిస్తున్నాను, 20 అన్నాడు. మహారాజా, మమ్మల్ని కరుణించి విడిచిపెట్టండి. ఆ ధనం కానీ మహత్తుగల సంచి కానీ మాకు అవసరం లేదు. స్వేచ్ఛగా బతికేందుకు మాకు అనుమతినివ్వండి, అంతే చాలు అన్నారు జీవదత్తుడు లక్షదత్తుడు. కానీ రాజుకు వాళ్ళను స్వేచ్ఛగా వదలటం ఇష్టం లేదు. అలా వదిలితే వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళి తను చేసిన అన్యాయం సంగతి చెబుతారు. అప్పుడు ప్రజల్లో కొందరికైనా తన మీద అసంతృప్తి కలగవచ్చు. మీకే మీరు చేసిన నేరాలన్నీ ఒప్పుకోవటమే గాక కన్నతల్లిని హింసించిన సంగతి కూడా నిజమే కాబట్టి మీకు కారాగార శిక్ష తప్పదు. పోతే మీ తల్లికి జీవితకాలం వరకు నెలకు 10 మొహరీలు భరణమిస్తున్నాను. కేవలం 10 బంగారు డబ్బులు మాత్రమే ఇస్తాను అని చెప్తాడు రాజు అని తీర్పు చెప్పి ఇక రాజు తన ఉద్యానవనం వైపు వెళ్ళిపోయాడు. రాజభటులు జీవదత్తుడికి లక్షదత్తుడికి కాళ్లకు ఇనుప గొలుసులు తగిలించి వాటికి పెద్ద ఇనుప గుండు తాపడం చేసి చీకటి కోణంగా ఉన్నటువంటి ఒకనొక కారాగారపు గదిలోకి వాళ్ళను ఈడ్చుకుపోయి వదిలి బయట తలుపులకు తాళం బిగించారు. దరిద్రం వదిలింది. వాళ్ళిద్దరు ఏమైంది, అత్యాశకు పోయేసరికి ఏమైందిరా, వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసింది. దురాశ దుఃఖానికి చేయటం. అన్నదమ్ములిద్దరూ తమకు పట్టిన ఈ దుర్గతికి ఎంతో బాధపడ్డారు. ఆ నిమిషంలో వాళ్లకు తమ్ముడికి, కన్నతల్లికి కూడా తీరని ద్రోహం చేశామన్న పశ్చాత్తాపం కలిగింది. అయినా అంతా మించిపోయిన తర్వాత ఇప్పుడు తాము చేయగలిగిందేమీ లేదు. చీకటి, ఆ దుర్గంధం అంటే గలీజ్ వాసన అక్కడ, తడి పొడిగా ఉన్న నేల, నీళ్ళొడుతున్న గోడలు, అలాంటి నరకకూపంలో వాళ్ళిద్దరూ ఎంతోసేపు దుఃఖించి చివరకు కళ్ళు తిరిగి పడిపోయారు. అన్నదమ్ములిద్దరూ కలిసి చేసిన ద్రోహం ఫలితంగా పింగళుడు ఓడ సరంగుకు బానిసగా దొరికిపోయాడు కదా. ఇక ఆ సరంగు పింగళుణ్ణి తన ఓడలోని మిగతా బానిసలతో పాటు తెడ్లు వేసే చోటున ఉన్న ఇనుప కమ్మీకి గొలుసులతో బంధించాడు. తెల్లవారుతూనే ఓడ లంగరు ఎత్తబడింది. సరంగు ఆజ్ఞ కాగానే దాన్ని బానిసలు తెడ్లు వేసి సముద్రం లోపలికి మళ్లించారు. ఈ సరంగు పైకి మామూలు పెద్ద మనిషిలాగా కనిపించినా నిజానికి పేరు మోసిన ఒక ఓడ దొంగవాడు. వ్యాపార వస్తువులను ఒక రేవు నుంచి మరొక రేవుకు తీసుకువెళ్ళే పని వేడిది. అతడు ఎక్కడ ఏ రేవులో ఎలాంటి సరుకు ఓడలకు ఎత్తబడుతున్నది పసిగట్టి ఆ ఓడలను మహాసముద్రాల మీద అటకాయించి దోచుకుంటూ ఉండేవాడు. అంటే వీడు ఒక స్మగ్లర్ అండ్ ఒక పైరేట్. ఏం చేస్తాడు పైరేట్, వేరే షిప్స్లో ఉన్నటువంటి వాటిని దొంగతనం తీసుకొని దొంగతనం చేసి వాటిలో ఉన్న అన్ని వస్తువులను దోచుకుంటాడు అన్నట్టు. ఒకవేళ వారిలో ఎవరినైనా ప్రాణాలతో వదిలితే వారు తన నిజస్వరూపం నలుగురితో చెబుతారని అతడు ఏం చేస్తాడు, అతి క్రూరంగా ఎవరైనా వీనికి అగెనెస్ట్గా ఉంటే వాళ్ళని సముద్రంలో పడేస్తాడు. బానిసలతో పాటు తెడ్డు వేస్తున్న పింగళుడు తను మర్చిపోయిన భల్లూకకేతుడి మంత్రం గుర్తు చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతడికి ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అది మాత్రం గుర్తుకు రావడం లేదు. తన అన్నలు తన ఆస్తి కోసం తనని ఇంత కుటిలంగా ఓడ సరంగుకు బానిసగా అమ్మారని తెలుసుకుని పింగళుడు మండిపోయాడు. ఇక ఇప్పుడు తన అడ్డు లేదు గనక తల్లిని వాళ్ళు పూర్వంలాగే నానా హింసలు పెడతారని, తను సంపాదించుకుని వచ్చిన ధనాన్ని కూడా దుబారా ఖర్చులకు వినియోగిస్తారని అతడు అనుకున్నాడు. ఈ బానిస జీవితం నుంచి తను బయటపడడం ఎలా? పింగళుడికి రాత్రిపూట నిద్రపట్టడం లేదు. ఇదే ఆలోచన. అనుకోని విధంగా దైవ సంకల్పం అన్నట్లు ఒకనొక రోజున సముద్రం మీద పెను తుఫాను ప్రారంభమైంది. సముద్రంలో ఉవ్వెత్తుగా లేచిన అలలకు పెనుగాలి తాకిడికి ఓడ గాలిలో ఎండుటాకులా అల్లాడసాగింది. సరంగు ప్రమాదం గుర్తించి తను అనుచరులకు బానిసలకు హెచ్చరికలు ఆజ్ఞలు ఇస్తూ ఓడంతా తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అతడికి దూరంలో ఇంకొక ఓడ తుఫాన్లో చిక్కి సముద్ర పాలల మీద అటు ఇటు దొర్లుతూ కనిపించింది అతని ఒక్కొక్క అదృష్టంగా. సరంగు తన వద్ద గల ఆ దుర్బినిలో నుంచి, అంటే ఉంటుంది కదా దాని ఏమంటారు, ఒక మిర్రర్లా ఉంటుంది చూడు బైనాక్లెస్, దానిలో నుంచి ఆ ఓడను పరీక్షించి చూశాడు. అది చాలా పెద్ద ఓడ, పెద్ద పెద్ద వర్తకులు ఉపయోగించేటువంటి ఓడ అది. అలాంటి ఓడలో వెలలేని వర్తక సరుకులు ఉంటాయని సరంగుకు తెలుసు. సముద్రం మధ్యన రెండు ఓడలు పెను తుఫాన్లో చిక్కి ప్రమాదంలో ఉన్నాయి. నావికులు ఓడలను రక్షించుకునేందుకు తమ శక్తిని మొత్తం కూడా వినియోగిస్తున్నారు. ఇలాంటి అదనులో తను కొంత సాహసించి ఆ ఓడను గనక ముట్టడిస్తే తప్పక అందులో గల అమూల్యమైనటువంటి సామాన్లన్నీ కూడా తనవే అవుతాయని సరంగుకు ఆ దురాశ కలిగింది. అంత పెద్ద తుఫాన్లో కూడా దురాశ కలిగింది. తన అనుచరాలను, అనుచరులు ఉంటారు కదా తన వాళ్ళు వెంబడి ఉండే వాళ్ళను, ఇలాంటి గడ్డు పరిస్థితులకు అలవాటు పడిన వాళ్ళు. ఇక ఆ వర్తక ఓడలో ఉన్న నావికులు సముద్రయానానికి అవసరం అయిన అన్ని నావిక పరిజ్ఞానం ఉన్నవారే తప్ప సముద్ర యుద్ధానికి అలవాటు పడిన వాళ్ళు కారు. సరంగు ఈ విధంగా ఆలోచించి తన అనుచరులను హెచ్చరించాడు. అంతా తుఫానులోనూ అతడి అనుచరులు కత్తులు విల్లులు ధరించి ఆ వర్తక ఓడను వశపరుచుకునేందుకు సిద్ధమయ్యారు. పింగళుడు మిగతా బానిసలతో పాటు ఉన్న శక్తినంతా వినియోగించి తెడ్డు వేస్తున్నాడు. అంటే కొట్టుకోపోకుండా పెద్ద ఒక క్లాత్ వేస్తారన్నట్టు. క్రమంగా ఓడ ఆ వర్తకపు ఓడను సమీపిస్తుంది. సరంగు తన ముఖ్యమైనటువంటి అనుచరులను వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. హఠాత్తుగా అతడు భయకంపితమైన స్వరంతో కీచుమంటూ అరిచాడు. అందులో అందరూ విల్లంబులు ఎక్కుపెట్టి, వదలండి ఓడను, వెనక్కు నడపండి, అది వర్తకపు ఓడలా లేదు, వాళ్ళు మండుతున్న గుడ్డలను బాణాలకు చుట్టి మన ఓడ మీదకు వదలబోతున్నారు, అక్కడ వాళ్ళే వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి స్టార్ట్ అయ్యారు. సరంగు మాట ముగించక ముందే అవతలి ఓడలో నుంచి మండుతున్నటువంటి బాణాలు తారా చువ్వల్లా ఎగిరి వచ్చి పింగళుడున్న ఓడ మీద పడసాగినాయి. వాటిలో కొన్ని ఆ తెరచాప స్తంభానికి ఆనుకొని నిలబడిన సరంగు అనుచరుల మీద పడి వాళ్ళ గుడ్డలు భగ్గుమని మండిపోయినాయి. వెంటనే సరంగు పిచ్చివాడిలా గంతులేస్తూ, బానిసలందరినీ వదలండి, వాళ్ళు తెడ్లు వదిలి కత్తులు పట్టి ఓడను రక్షించవలసిన సమయం వచ్చింది అంటూ కేకలు పెట్టాడు. మరి వచ్చిన ఓడ ఎవరిది, వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, అసలు వచ్చిన వాళ్లకు ఇంకా మన పింగళుడికి ఏమైనా రిలేషన్ ఉందా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.